పలాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో చ యముదీరయేత్. హరిః ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ధర్మరాజు గారు చాలా సంతోషాన్ని పొందాడు. కర్ణుని యొక్క సహజ కవచ కుండలములు తొలగింపబడ్డాయి. ఆ సమయంలో నేను మీతో తరచుగా మనవి చేస్తూ వస్తున్నాను, ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తూ ఉంటాడో అటువంటి వాడి అవసరాన్ని పరమేశ్వరుడు గమనిస్తూ ఉంటాడు. అదే ధర్మాన్ని పూనికతో పట్టుకున్నటువంటి ధర్మరాజు గారు తన సోదరులతో కలిసి మళ్ళీ కామ్యక వనం నుండి ద్వైతవనంలోకి వచ్చాడు. ఇక 12 ఏళ్ళు అరణ్యవాసం పూర్తయిపోతుంది, కొద్ది కాలమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలం మిగిలి ఉన్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. పాండవులు 5 ద్రౌపదీదేవితో కూర్చుని ఉన్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు పరుగు పరుగున వచ్చాడు. వచ్చి, ధర్మరాజా ధర్మరాజా, నా అరణిని ఒక చెట్టు కొమ్మకి తగల్చాను, ఎక్కడి నుంచి వచ్చిందో ఒక జింక ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెట్టుని ఢీకొంది, ఢీకొన్నప్పుడు ఆ కొమ్మకి తగల్చినటువంటి అరణి దాని కొమ్ము మీద పడింది, ఆ కొమ్ముకి తగులుతుంది, ఆ లేడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, నాకు అరణి లేదు కాబట్టి వెంటనే నువ్వు వెళ్ళి ఆ అరణిని నాకు తెచ్చి ఇవ్వవలసింది అని అడిగాడు. సందర్భం చాలా చిన్నది. అరణి అంటే మీరు చూశారు, మనం వెంకటేశ్వర వైభవోత్సవాలు చేస్తున్నప్పుడు అరణి మంధనము అని చేస్తారు. ఆ కొయ్యని పైన కొయ్య పెట్టి రాపాడిస్తే అందులోంచి అగ్నిహోత్రం పుడుతుంది. లౌకికాగ్నితో రగల్చరు. ఆ పరమేశ్వర సంబంధమైనటువంటి హవిస్సు ఇవ్వవలసినటువంటి సందర్భాలలో లౌకికాగ్నితో అగ్గిపుల్ల గీసి వెలిగించకూడదు. అందుకని దాన్ని ఆ అరణ్యందు మంధనం చేసి మదనం చేసి అగ్నిని పుట్టిస్తారు, కొయ్యని కొయ్యతో రాపాడించి. అది ఒక సాధనం, అది బ్రాహ్మణ్యమునకు గుర్తు. ఎందుచేత అంటే ఒక బ్రాహ్మణుని యొక్క జీవితం ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని మీద ఆధారపడుతుంది. ఆయన ఎక్కువగా అగ్ని ఆరాధనమే చెయ్యవలసి ఉంటుంది. అసలు యథార్థమునకు పెళ్ళవగానే ప్రధాన హోమంలోనే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి అగ్నిహోత్రం తెచ్చుకుంటారు. ఇక అక్కడి నుంచి అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టరు, విడిచిపెట్టకుండా అగ్ని ఆరాధనం చేస్తారు. ఈ అగ్నిని అసలు ఆరాధించడమే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి భాగం. అంత గొప్పది ఆ అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రం లేకపోతే బ్రాహ్మణ్యం లేదు. బ్రాహ్మణునికి అత్యంత ప్రధానమైనది అగ్ని. ఆ అగ్నిని రగల్చడానికి సాధనం అరణి. ఆ అరణి పోయింది కాబట్టి ఇప్పుడు అతని నిత్యకృత్యాలు ఎలా నడుస్తాయి? భగవత్ సంబంధమైన ఆరాధనా కార్యక్రమం నడవదు. అందుకని ఆయన ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు గారి దగ్గరికి ఎందుకు రావాలి? క్షత్రియుడు రాచరికం చేస్తున్నా చేయకపోయినా అతని యొక్క ప్రధానమైన ధర్మం ఏమి అంటే బ్రాహ్మణుణ్ణి కాపాడాలి. బ్రాహ్మణుణ్ణి కాపాడడం అంటే అన్ని అందులోనూ ప్రధానమైంది ఏది అంటే అతని యొక్క ఆరాధన యందు ఏది ప్రధానమైనదో దాని విషయంలో క్షత్రియుడు రక్షణ చేసి తీరాలి. అరణి పోయింది అని బాధపడుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కాబట్టి దాన్ని సాధించడం కోసం పాండవులు 5 బయలుదేరారు. 5 బయలుదేరడం ఎందుకు? ఒక అరణి తీసుకురావడానికి, ఒక లేడీని కొట్టడానికి, అంటే కాలం అతిక్రమించకూడదు, ఆయన అగ్నిని రగల్చుకోవాలి. ఇది తొందరగా వెళ్ళి 5 కలిసి ఆ లేడిని కొట్టి తీసుకురావాలి. 5 వెళ్ళారు. ఎవరు? చేతిలో గాంధీవం ఉన్నవాడు, సమస్త అస్త్రములు ఉన్నటువంటి వాడు అర్జునుడు. 5 కలిసి వెంట తరిమినా ఆ లేడి వాళ్ళకి దట్టలేదు. అది అటు ఇటు అటు ఇటు పరిగెడుతూ దట్టమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడో అదృశ్యమైంది, అది కనపడలేదు. కానీ దాన్ని వెతుక్కుంటూ బాగా చీకటిగా ఉన్నటువంటి దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయిన పాండవులకు మాత్రం విపరీతమైనటువంటి దాహం వేసింది. వాళ్ళు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే ఏమిటి వస్తుంది? ఏమిట్రా ఈ ప్రారంభం? ఒక బ్రాహ్మణుడు అడిగితే అరణి తీసుకులేకపోయాం, అసలు ఏమిటి మనం ఈ అరణ్యవాసం చేయవలసిన అవసరం ఏమిటి, ఇలా కూర్చోవడం ఏమిటి, ఆ రోజున అనవసరంగా నిష్కారణంగా వెళ్ళి మాయాద్యూతం అని తెలిసి జూదం ఆడటం ఎందుకు, జూదం ఆడినా వెంటనే నేను అక్కడే ఆ దుర్యోధనుణ్ణి మట్టు పెట్టేస్తే, దుశ్శాసనుణ్ణి మట్టు పెడితే, శకుని సంహరిస్తే గొడవ వదిలిపోను, అన్నగారి యాజ్ఞ మేరకు ఉండిపోయామని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుండగా ధర్మరాజు గారు అన్నాడు, మనం బాగా దప్పికతో ఉన్నాం కాబట్టి ఓ నకుల, నువ్వు ఈ చెట్టు పైకెక్కి ఎక్కడైనా సరోవరం కనపడుతోందేమో చూడు అన్నాడు. ఆ నకులుడు పైకెక్కి అన్నాడు, దగ్గరలో నాకు సరోవరం కనపడుతోంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం మంచినీళ్ళు తాగచ్చు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, మేము ఇక్కడ ఉంటాం, నువ్వు వెళ్ళు మంచినీళ్ళు తాగు, ఆ నీళ్లు పట్టుకుని రా. ఒక్కొక్కసారి మహాత్ములు ధర్మానుష్ఠాన తత్వరులైనటువంటి వారికి కలిగేటటువంటి ఆలోచన రక్షణ కవచమై నిలబడుతుంది, పాపాత్ముడికి కలిగేటటువంటి ఆలోచన ప్రమాదకరం అవుతుంది. ఈ సందులోంచి ఎందుకు ఇలా వెళదామంటాడు, ఆ వెళ్ళడమే ప్రమాదం చేస్తుంది, ఏమి చిక్కుకోవరుస్తుంది. అదే ఒక పుణ్యాత్ముడు ఒక ధర్మాత్ముడైనటువంటి వాడు ఇటు వెళ్ళవలసిన వాడు ఇటు వెడితే ఆయనకి ఏదో ప్రయోజనం జరుగుతుంది, ఇటు వెళ్ళడం ఏ మహాత్ముడి దర్శనమో అవుతుంది ఆ రోజు ఉదయం. కాబట్టి ధర్మరాజు గారికి ఎందుకు వచ్చిందో ఆ ఆలోచన, నకుల నువ్వు వెళ్ళి నీళ్లు తాగి మాకు నీళ్లు పట్టరా అన్నాడు. నకులుడు గబగబా సరోవరం దగ్గరికి వెళ్ళాడు, నీళ్లు తాగబోతున్నాడు. ఆ సరోవరంలో దిగి ఇంతలో అదృశ్యవాణి అంటే శరీరం లేని వాణి ఒకటి ఆకాశంలోంచి వినపడింది, ఈ సరోవరం నాది, ఇందులో నా అనుమతి లేకుండా దిగడానికి వీలు లేదు, నువ్వు ఈ సరోవరంలో దిగి నీళ్లు తాగాలి అంటే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి, అవి కూడా సరైన సమాధానాలైతే నువ్వు అందులోకి ప్రవేశించి నీళ్లు తాగడానికి అనుమతిస్తాను, నా మాట కాదని నువ్వు తెంపరితనం చేస్తే ప్రమాదానికి వశుడు అవుతావు. నకులుడు లక్ష్య పెట్టలేదు, ఒకటి దాహార్తితో ఉన్నాడు, రెండు ఎక్కడో ఏదో వినపడితే ఆగడం ఏమిటి సుక్షత్రియుణ్ణి అని ఆ సరోవర ప్రవేశం చేసి నీళ్లు తాగాడు. నీళ్లు తాగి ఒడ్డుకు రాగానే మొదలు నరికినటువంటి చెట్టులా పడిపోయాడు. నకులుడు పడిపోయాడు, పడిపోవడం అంటే శరీరం విడిచిపెట్టేశాడు. నకులుడు శరీరం విడిచిపెట్టేశాడు, సహదేవుడు శరీరం విడిచిపెట్టేశాడు, భీముడు శరీరం విడిచిపెట్టేశాడు, అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు, నలుగురూ చనిపోయాడు. సరోవరం ఒడ్డున పడిపోయిన తర్వాత ధర్మరాజు గారు ఆలోచించాడు, నలుగురు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు, తిరిగి వచ్చిన వాళ్ళు లేరు, ఏ ప్రమాదం సంభవించిందో అని ఆయనే బయలుదేరి వచ్చాడు. ఒడ్డున పడిపోయి మరణించినటువంటి నలుగురు సోదరుల్ని చూశాడు, కానీ కాంతి తరగలేదు. ఏమాశ్చర్యం, సమస్త లోకములను గెలవగలిగినటువంటి భీమార్జునులు నకుల సహదేవులు ఈ సరోవరం ఒడ్డున పడిపోయారా, యుద్ధం చేసినటువంటి దాఖలాలు లేవా, ఎక్కడ కనీసం కుమ్ములాడుకున్నట్టుగా కూడా పద ఘట్టనలు కానీ అక్కడ మట్టి రేగిన సందర్భాలు కానీ లేవా, ఇటువంటి చోట నలుగురు తమ్ముళ్ళు పడిపోయారంటే ఏమనుకోవాలి, నేను తీరా తిరిగి వెళ్ళిన తర్వాత మా తల్లి కుంతి, నాయనా నువ్వు వచ్చావు తమ్ముళ్ళు లేరని అడిగితే నేనేం చెప్పను, భీష్మద్రోణాదులు అడిగితే నేనేం చెప్పనని చాలాసేపు పరితాపాన్ని పొంది ఎంత కష్టంలో ఉన్నా దాహం అన్నది ఎవరు ఆపుకోగలరు, దాహం దాహమే, ఆయన కూడా కసిని నీళ్లు తాగుదామని సరోవరంలో దిగాడు. నీ నలుగురు తమ్ముళ్ళు నా మాట కాదని మరణించారు, ఇప్పటికైనా నువ్వైనా నా మాట విను, నీళ్లలో దిగి నువ్వు నీళ్లు త్రాగే ముందు నాకు సమాధానములు చెప్పవలసి ఉంటుంది, ఈ సరోవరానికంతటికీ కూడా హక్కు నాది, నేను ఒక కొంగని, దీనికి యజమానిగా ఉన్నాను అన్న ధ్వని వినపడింది. ధర్మరాజు గారు అన్నాడు, మహానుభావ నేను ఆ మాట నమ్మను, నువ్వు కొంగవి కాదు, ఎందుకంటే నువ్వు కొంగవైతే ఒక పక్షి మా తమ్ముళ్ళని ఓడించలేదు, ఒక పక్షిని ఓడించలేక మరణించేటటువంటి స్వభావం మా తమ్ముళ్ళది కాదు, వాళ్ళు అపారమైనటువంటి పరాక్రమవంతులు, కాబట్టి నీ యథార్థ స్వరూపం ఎవరో నాకు చెప్పవలసింది అన్నది. నేను ఒక యక్షుణ్ణి అన్న మాట వినపడుతూ ఒక వ్యక్తి వచ్చి దర్శనమిచ్చాడు, భూమ్యాకాశములు కలిసిపోయాయా అన్నంత ఎత్తులో ఉండి బయటికి దంస్త్రలు వచ్చినటువంటి వాడై చాలా భయంకరమైనటువంటి రూపంతో నిలబడ్డాడు. నిలబడి, ధర్మరాజా నేను అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్తే అప్పుడు నువ్వు ఈ నీటిని తాగవచ్చు, కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పు అన్నాడు. ఈ ప్రశ్నలకి జవాబు చెప్పు అన్న ఘట్టం యక్ష ప్రశ్నలు అంటారు, అందుకే యక్ష ప్రశ్నలు ఇస్తున్నాడండి అంటారు. ఈ ప్రశ్నల్ని ధర్మరాజు గారిని ఆరణ్య పర్వం యొక్క చిట్ట చివరిలో వచ్చింది ఈ ఘట్టం. ఎందుకు వచ్చింది అంటే ఆరణ్య పర్వం అంతా కూడా ధర్మరాజు గారితో బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వారు, అపారమైనటువంటి శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వారు. ఇంతమంది బ్రాహ్మణులతో ఉన్నాడు ధర్మరాజు గారు. వాళ్ళు ఏం చేస్తారు ఆ బ్రాహ్మణులను? వాళ్ళు లౌకిక ప్రసంగాలు చెయ్యరు కదూ, వాళ్ళు వేదాన్ని ఎప్పుడూ ఆమ్నాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు వేదం చదువుతూ ఉంటారు, వేదమంత్రముల యొక్క అర్థతాత్పర్యములను చెప్తుంటారు, దాని భాష్యం చెప్తుంటారు. ఎన్ని సంవత్సరములు విన్నాడు ఇలా? 12 ఏళ్ళు పూర్తయిపోయి వస్తున్నాయి. 12 ఏళ్ళు విన్నాడు. 12 ఏళ్ళు విన్నది నేను చాలా కష్టంలో ఉన్నాను అన్న భావనతో, ఏదో వాళ్ళు చెప్తున్నారు కాలక్షేపం అవుతోందని విని వదిలిపెట్టాడా? 12 సంవత్సరములు కొన్ని వేల మంది బ్రాహ్మణులు, మార్కండేయుడు, ఇతర పెద్దలైనటువంటి బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ధర్మరాజు ఈ సమస్త ప్రసంగముల సారాంశాన్ని మనసులో దాచుకోగలిగాడా? అంటే ఒక అరణ్యాన్నంతటినీ కూడా చాలా కాలం ఒక విద్యాలయంగా మార్చుకుని ఆయన నేర్చుకున్న దాన్నంతటినీ మనసులో పెట్టుకున్నాడా, పెట్టుకోలేకపోయాడా? అంతటి వేద విద్వాంసులు చెప్పినటువంటి మాటలు ఈయనకి ఉపయుక్తమయ్యాయా? ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టాడా? ఇది పరీక్షించాలనుకున్నాడు. అందుకు అడుగుతున్నాడు ఆ ప్రశ్నలు. అందుకే ఆరణ్య పర్వం చిట్ట చివర అడిగినటువంటి యక్ష ప్రశ్నలు ఇవి తెలుసుకుంటే ధర్మరాజు గారు బ్రాహ్మణుల దగ్గర తెలుసుకున్న సమస్త విషయ సారాంశము తెలుసుకున్నాడు. అంత ప్రధానమైనవిగా ఈ యక్ష ప్రశ్నలు భావింపబడ్డాయి. యథార్థంగా చెప్పాలి అంటే ఈ యక్ష ప్రశ్నలే ఒక మనిషి జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో, ఒక మనిషి జీవితాన్ని పండించుకోవడంలో ప్రధానములై ఉంటాయి. ఎందుకని నేను మళ్ళీ మీతో మనవి చేస్తున్నా, 12 సంవత్సరముల పాటు శాస్త్రమునందు వేదమునందు విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల దగ్గర విన్నాడు ధర్మరాజు గారు. ఆ విన్నటువంటి విషయము యొక్క సారాంశాన్నే ప్రశ్నలుగా వేస్తున్నాడు ఆ యక్షుని రూపంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ ప్రశ్నలకి సరిగా జవాబు ధర్మరాజు చెప్పగలిగాడు అంటే అన్ని వేల మంది బ్రాహ్మణులు చెప్పినటువంటి విషయం ఆయన మనసులో ఉన్నది. అంటే వాళ్ళ కంఠశోషగా పోలేదని, వాళ్ళ శ్వాసని వాక్కుగా మార్చి చెప్పినందుకు విన్న శ్రోత అధికారి అయినటువంటి వాడు విన్నాడు. వాళ్ళు పడిన కష్టం ఫలించి లేనినాడు అన్నీ విడిచిపెట్టి, ధర్మరాజా నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామని 12 ఏళ్ళు వాళ్ళు కూడా ఆయనతో పాటు అరణ్యవాసం చెయ్యడం నిష్ప్రయోజనం. ధర్మరాజు చుట్టూ 12 సంవత్సరముల పాటు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు, మార్కండేయుడు, ఇతర ఋషులు ఇంతమంది వచ్చి మాట్లాడి వెడుతున్నారంటే వచ్చిన వాళ్ళకి ఏదో స్వాగతం పలకడం, ఏదో మాట్లాడడం, ఏదో పంపించడమా? లేకపోతే నిజంగా ఆ పండితులు చెప్పినటువంటి విషయాలన్నీ మనసులో పెట్టుకున్నవాడేనా? మనసులో పెట్టుకున్నది నిజమైతే సారాన్ని పిండుతున్నాడు ఇవాళ. ఆ ప్రశ్నలు వెయ్యడం ప్రారంభం చేశాడు. నేను ప్రశ్నలకి జవాబు చెప్తాను, జవాబు చెప్తానంటే ధర్మరాజు గారు చెప్పిన జవాబులు చెప్తాను, కానీ వాటికి వ్యాఖ్య చెయ్యను ఇవాళ. ఎందుకంటే ఇవాళ అన్నిటికన్నా ప్రధానమైంది ఏది అంటే ఆ వేద విద్వాంసుల యొక్క వేద గోష్ఠి, దానికి మార్గాన్ని సుగమం చేయడం కోసం నేను ఆ ప్రశ్నల్ని జవాబుల్ని మీ ముందుంచుతాను. మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాను ధర్మరాజా విను అని, దినకరు నెయ్యది నడుపును, దినకరు నెవ్వారు కొలిచి తిరుగుదురు, ఆ దేవుని అస్తమించుటేమిట అనగా తదాధారభూతమది ఇదియుకో. మొట్టమొదటి ప్రశ్న యక్షుడు అడిగింది ఏమిటంటే, దినకరుడు అంటే పగటిని చేయువాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఉదయించాడు అంటాం, సూర్యభగవానుడు అస్తమించాడు అంటాం. శ్రౌత స్మార్త క్రియలని ఉంటాయి లోకంలో. శ్రౌత క్రియ అంటే శృతిని అనుసరించి చేసేది, స్మార్త క్రియ అంటే స్మృతిని అనుసరించి చేసేది. స్మృతి శృతిని అనుసరిస్తుంది, అంటే వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతి కూడా అనుసరిస్తుంది. ఈ శ్రౌత స్మార్త క్రియలకి ప్రధానమైనటువంటిది కాలం. ఈ కాలమునకు మళ్ళీ ఆధారమేది అంటే గడియారం కాదు. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ప్రధానంగా తీసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు పొద్దుటి సంధ్యావందనం చేస్తానంటే కుదరదు. ప్రొద్దుటి సంధ్యావందనం చేసిన తరువాత మాధ్యాహ్నిక సంధ్యావందనం నేను మధ్యాహ్నం 12 గంటలకి చెయ్యలేను అంటే మాధ్యాహ్నిక సంధ్యావందనాన్ని ప్రాతకాల సంధ్యావందనం చేసిన ఎంతసేపటికి చెయ్యొచ్చు అన్నది సూర్యోదయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 1 గంట 43 నిమిషాల శాస్త్రం మాధ్యాహ్నిక సంధ్య చెయ్యొచ్చు అని. కాబట్టి అది సూర్యోదయ సూర్యాస్తమయాలు, ఈ రెండిటి మధ్యలో ఇంకొక సంధ్య ఉంటుంది, అది మధ్యాహ్న కాలమునందు ఆయన నిలబడేది. సంధ్య అంటే రెండిటి మధ్య కాలం. చీకటి పోయి వెలుతురుస్తుంటే సంధ్య. ఆయన అప్పటి వరకు బాగా ప్రకాశించి ఇంకా తన కాంతిని ఉపసంహారం మొదలు పెడితే మాధ్యాహ్నిక సంధ్య, పశ్చిమ దిక్కుకు దిగిపోతాడు. ఆయన పూర్తిగా అంతర్ధానం అయిపోవడం ప్రారంభం చేసేస్తే ప్రదోషము, దోషము అంటే సంస్కృతంలో చీకటి అని ఒక అర్థం, ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలం. కాబట్టి అసుర సంధ్య వేళ అంటారు భాగవతంలో పోతన గారు అంటారు. ఇది ఈ కాలంబు ఉగ్రమభు అంటారు, ఉగ్రమైనటువంటి కాలం. ఇతరమైనటువంటి ప్రాణులు విషము కలిగినటువంటివి, చాలా క్రూరమైనటువంటి ఆలోచన కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత లేస్తాయి. సాత్విక బుద్ధి కలిగిన వాళ్ళందరూ సూర్యాస్తమయం తర్వాత ఇక తిరగరు, ఉండిపోతారు. కాబట్టి అందుకే మనుష్య ప్రాణి తిరగకూడదు అని. కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టే అసలు శ్రౌత స్మార్త క్రియలు ఆధారపడ్డాయి. వీటిని బట్టే ధర్మం అనేటటువంటిది నిలబడుతుంది. సంధ్యావందనం వేడక చేయడమే ధర్మానికి ఆధారం. సంధ్యావందనం దేని బట్టి ఉంటుంది? సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టి ఉంటుంది. కాబట్టి అసలు ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయంటే సూర్యుడు కదులుతున్నాడు. సూర్యుడు కదిలేది తన వలన తాను కదులుతున్నాడా, సూర్యుణ్ణి కూడా శాసించేవాడు ఒకడున్నాడా, ఎవరి వలన సూర్యుడు కదులుతాడు? అంటే సూర్యుని యొక్క కదలికలను ఆధారం చేసుకుని చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మల యొక్క ప్రధానమైనటువంటి సారాంశం ఏదై ఉండాలి అంటే నువ్వు చేసినటువంటి భక్తితో కూడిన ఈ కర్మల వలన సంతృప్తి పొందినటువంటి వేరొకడెవరో సంతోషించి ఈ భక్తితో చేసినటువంటి కర్మల వలన వచ్చినటువంటి పుణ్యాన్ని అధికారంగా ఇచ్చి జ్ఞానముగా మార్చాలి. ఆ జ్ఞానం ఎప్పుడు ఆవిర్భవిస్తుందో అప్పుడు ఆయన జీవన్ముక్తుడు, ఆయన కైవల్యాన్ని పొందినట్టు. కైవల్యము అన్నమాట అద్వైత సంప్రదాయం, అప్పుడు కైవల్యాన్ని పొందుతాడు. కాబట్టి ఎవరు నడుపుతారు సూర్యుణ్ణి? ఒకవేళ సూర్యుడు నడుస్తుంటే వెడుతుంటే ఆయన వెనక ఎవరు వెడతారు? అంతటి మహానుభావుడు కదా, ఆయన వెనక ఎవరు వెళ్ళరా? ఆయన వెనక వెళ్ళకపోతే దోషం. ఎందుకనో తెలుసా? జ్ఞానము కలిగినటువంటి వాడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది అపశకునం దేశానికి. ఆయన ఒక్కడు వెళ్ళకూడదు. ఆయన వెడుతుంటే ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, చుట్టూ నలుగురు ఉండాలి. ఎందుకుండాలి అంటే ఇంతటి మహానుభావుడు నడిచి వెడుతున్నాడు ఒక్కడు కాబట్టి. ఇప్పుడు ఆయన్ని మనం ఏదైనా ప్రశ్న చేస్తే మంచి మాటలు చెప్తాడు, మంచి మాటలు చెప్తూ నడుస్తాడు. అందుకని శిష్యులు పరిగెడతారు కనుక, అతను పరిగెత్తి గురువుగారి దగ్గర మంచి మాటలు వింటూ పెడతారు. అందుకే ఒంటి బ్రాహ్మణ శకునం అపశకునం అంటారు. ఒంటి బ్రాహ్మణ శకునం అపశకునం అంటే ఒక్కడు రావడం ఆయన తప్పు కాదు, ఆయన ఒక్కడు వస్తున్నప్పుడు వెంట రాకపోవడం సమాజం తప్పు. ఆయనని అనుగమించాలి. అనుగమించి అయ్యా మాకు ఈ విషయం చెప్పండి, ఆ విషయం చెప్పండి అని అడిగేవాడు ఉండాలి. అడిగేవాడు లేడంటే లోకంలో వేదము యొక్క ప్రామాణ్యత తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి భక్తుల సమూహము తగ్గిపోతోంది. అది ఆర్షధర్మం మనకు ప్రమాద హేతువు కాదు, ఇక భక్తి ఎందు అనురక్తి ఎలా కలుగుతుంది? కాబట్టి ఒంటి బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు దుశ్శకునము అంటే బ్రాహ్మణుడు దుశ్శకునము అని కాదు దాని అర్థం, ఆయన వెంట ఎవరూ ఉండకపోవడం సమాజం పాడవుతోందని గుర్తు. మరి సూర్యనారాయణమూర్తి గురువులకు గురువు, హనుమంతటి వారు ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు. అటువంటి వాడు వెడుతూ ఉంటే ఆయన వెనక ఎవరైనా వెడుతూ ఉంటారా? ఒక్కడే వెడతాడా? ఒక్కడే వెడితే అంతకన్నా ఘోరమైన విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎవరు వెడతారు? ఆ దేవుని అస్తమించుటేమిట? ఆయన ఏ కారణానికి అస్తమిస్తాడు? అసలు నాకు దీనికంతటికీ ఆధారభూతమైనటువంటి విషయం ఏమి చెప్పు. ఇవన్నీ ఎక్కడ వింటే తెలుస్తాయి? వేదం చదువుకున్నటువంటి మహానుభావులైనటువంటి విద్వాంసులు చెప్తుంటే వినాలి. 12 ఏళ్ళు విన్నాడు, ఆయనకి చెప్పడం కోసమే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. చెప్పినవి విని మనసులో పెట్టుకున్నాడా? రాజ్యం మీద కాంక్షతో ఆలోచిస్తూ వదిలిపెట్టాడా. ఏది ఆలోచిస్తే అదే మనసులో ఉంటుంది. రాజ్యాన్ని ఆలోచిస్తూ బ్రాహ్మణ వాక్కులు విడిచిపెట్టుకున్నాడా? బ్రాహ్మణ వాక్కులు పట్టుకుని రాజ్యం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా గడపగలిగాడా? రాజ్యం గురించి ఆలోచిస్తే వ్యూహాన్ని రచించి ఈ జన్మకి ఐశ్వర్యాన్ని పొందొచ్చు. బ్రాహ్మణ వాక్కు అంటపడితే జీవుడే తరించిపోతాడు, ఇక జన్మే అక్కర్లేదు. కాబట్టి విన్నాడా అది పరీక్ష. కాబట్టి సమస్త బ్రాహ్మణోపదేశ సారాంశమే యక్ష ప్రశ్న. ధర్మరాజు గారు అన్నాడు, అనిన ధర్మజుడిట్లను అబ్జహితుని నడుపు బ్రహ్మంబు సురకోటి నడుచు కొలిచి ధర్మమున అస్తమితుడగు తపనుడు అమ్మహాత్మునకు సత్యమాధారమండ్రు బుధులు. సూర్యభగవానుడు ఆయనని నడిపించేవాడు ఎవరు అంటే బ్రహ్మము. బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అని. బ్రహ్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే మూడు మూర్తులకును, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు అంటారు పోతన గారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని మూడుగా విడి కార్యాన్ని చేసేటటువంటి ఒక్కటి మూడిటినీ చేసేటటువంటిదిగా కాకుండా ఏ క్రియా చెయ్యకుండా కూర్చునుంటే దాన్ని బ్రహ్మం అంటారు. అంటే అదే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారు అవుతుంది, అదే స్థితికారకుడైనప్పుడు విష్ణు అవుతుంది, అదే లయకారకుడైనప్పుడు హరుడు అవుతుంది. తప్ప భేదం ఉండదు, అభేదముతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటిది ఉన్నదే అది బ్రహ్మము. ఆయనే బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా మూడుగా ఉంటాడు. అలా ఉన్నవాడెవరో ఆయన బ్రహ్మమైతే అదిగో ఆ బ్రహ్మము నడిపిస్తోంది. ఆ బ్రహ్మమునకు యథార్థమునకు రూపం ఉండదు. అందుకే అది భా అంటే కాంతి పుంజం అంతే. నీవారూకవత్తన్వీ పీతాభా స్వత్యనూపమా అని అణువంత రూపంతో భా కాంతి రూపంలో ఉంటాడే. అటువంటి బ్రహ్మమున్నదే అది నడిపిస్తోంది ఆ సూర్యుణ్ణి. అందుకే ఆఖరికి మిగిలిపోయేది ఆ వెలుగుల ముద్దే అంటారు పోతన గారు. భాగవతంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకములు, ఈ లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళు, ఈ లోకంలో ఉన్నామన్న వాళ్ళు, ఈ మూడు రకాలమైనటువంటి వాళ్ళు ప్రళయమునందు లేకుండా పోతే ఈ లోకములన్నీ కటిక చీకటైపోతే నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతికుతోయమగ్ని. ఇక వెలుతురన్నది లేని కటిక చీకటి ఆవరిస్తే ఆ చీకట్లకి ఆవల ఎవడు సూర్యబింబం యొక్క, చంద్రబింబం యొక్క, నక్షత్రముల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తాను ప్రకాశిస్తున్నాడో వాడొక్కడే బ్రహ్మ. అది పరమేశ్వరు. ఆ బ్రహ్మము నడిపిస్తోంది సూర్యభగవానుడి. ఆ సూర్యుడి వెనక నడిచేవాళ్ళెవరు? దేవతలు నడుస్తూ ఉంటారు. దేవతలంటే ఎవరు? దివ్ కాంతిస్వరూపు. వాళ్ళు అనుగ్రహాన్ని కటాక్షిస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ వరాలిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా వరాలిస్తారు? సూర్యభగవానుని యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి క్రియాకలాపము చేత ప్రీతి పొంది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందుకొచ్చింది పంచాంగం. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆధారం చేసుకుని తిథి నిర్ణయం చేస్తూ ఆ తిథిని బట్టి చెయ్యవలసినటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ పెడతారు. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ అన్నది విడదీసుకుని. కాబట్టి ఆయన వెనక వెళ్ళేటటువంటి వారు దేవతలు. ఆయన అస్తమించడానికి కారణం కేవలముగా సత్యమే దానికి కారణం. సత్యము అంటే మళ్ళీ మీరు కొంచెం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సత్యము అంటే సత్ తి ఎం సత్యం. సత్యము అంటే మారకుండా ఉండిపోయేదేదో అది సత్యం. మారని దాన్ని పట్టుకోవడానికి అస్తమానం మారిపోయేదాన్ని పట్టుకోవాలి. అది విచిత్రం. ఎప్పుడూ మారకుండా ఎప్పుడూ ఒక్కలా ఉండేటటువంటిది ఏదుందో దాన్ని తెలుసుకోవడమే, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే మనుష్య జన్మ యొక్క సార్థక్యం. అదే అయితే దాన్ని పట్టుకోవాలి అంటే దేన్ని పట్టుకోవాలంటే ఎప్పుడూ మారిపోయేదేదో అది పట్టుకోవాలి. ఎప్పుడూ మారిపోయేదేది ధర్మం. ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఉండదు, క్షణక్షణం మారుతుంది ధర్మం. ఇందాక నాకు సంధ్యావందనం చేసుకోవడం ధర్మం, ఇప్పుడు ప్రవచనం చేయడం ధర్మం. కాసేపాగా విద్వాంసులు వేదం చదువుతూ ఉంటే జాగ్రత్తగా వారికి నమస్కారం చేస్తూ వినడం ధర్మం, ఇప్పుడు చెప్పడం ధర్మం. ఎప్పటికప్పుడు ధర్మం మారుతూ ఉంటుంది తప్ప అన్ని వేళల ధర్మం ఒక్కలా ఉండదు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం, బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర చదువుకోవడం ధర్మం, గృహస్థుగా దానం పట్టి దాచుకోవడం ధర్మం, వానప్రస్థుగా అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవడం ధర్మం, సన్యాసిగా అన్నీ విడిచిపెట్టేసి శరీరాన్ని సాక్షిగా చూసుకుంటూ కేవలముగా ఆత్మయందు రమిస్తూ ఉండడం ధర్మం. వర్ణము, ఆశ్రమము, దేశము, కాలము నాలుగిటిని బట్టి ధర్మం మారుతుంది. అందుకొచ్చింది దేశకాల సంకీర్తన. కాబట్టి ఈ మారకుండా ఉండేటటువంటిది సత్యం, ఆయన సత్యనారాయణ అన్న మాటకు అర్థం. ఆయన ఎప్పుడు మారడు, పరమేశ్వరుడు ఎప్పుడు అలాగే ఉంటాడు. మిగిలినవన్నీ వికారములు చెందుతాయి, ఆరు మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఆ ఆరు మార్పులే పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది. ఒక చెట్టు ఉందనుకోండి, ఎప్పటినుంచో ఉండదు ఆ చెట్టు, ఏదో 200 సంవత్సరాల ముందు పుట్టింది. అది పుట్టింది, ఉన్నది, దాన్ని ఏమేక తినేలేదు, ఉన్నది, పెరిగినది, పెరిగినది, తరిగినది, కొంచెం అంత కింద అంతా పుచ్చిపోయి, తరిగినది, మార్పు చెందినది, శుభ్రంగా ఎక్కడికక్కడ పెళ్ళలు ఊడిపోయి పుచ్చు పట్టేసి పురుగులు పట్టేసి తన కొమ్మ తాను మొయ్యలేక విరిగి పడిపోయింది. చిట్ట చివర నశించిపోయినది ఆ చెట్టు, లేదు ఇప్పుడు ఆ చెట్టు, వెళ్ళిపోయింది. ఇక్కడ చెట్టు ఉండేది కదండి అని అడిగితే ఆ చెట్టు లేదు, పడిపోయింది అంటారు. ఈ ఆరు ఏ ధర్మములు దేన్ని ఆశ్రయిస్తాయంటే కాలాన్ని ఆశ్రయిస్తాయి. కాలమునందే వస్తుంది జగత్ అంటారు. ఈ ఆరు మార్పులతో ఉన్న సమస్త ప్రపంచము కాలమునందు వస్తుంది. అందుకే జనన తేదీ ఉంటుంది, జనన తేదీ ఉంది, మరణ తేదీ కూడా ఉంటుంది, దానికి వెళ్ళిపోయే తేదీ ఉంటుంది. ఈ పుట్టినదాదిగా వెళ్ళిపోయే వరకు మధ్యలో ఉన్నటువంటి నాలుగు వికారములతో కలిపి ఆరు వికారములతో ఉంటుంది. ఈ ఆరు వికారములతో మారిపోయేటటువంటి దాన్ని ఋతుమంతం అంటారు, శరీరం. ఈ శరీరములో శాస్త్రాన్ని ఆధారం చేసుకుని కర్మ చేస్తాడు. ఆ కర్మకి సూర్యుడు ఆధారం. ఆ సూర్యుని ఆధారంగా చేసుకుని సూర్యుని యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేసి ఆ కర్మ వలన మారిపోతున్నటువంటి శరీరాన్ని చిట్ట చివర విడిచిపెట్టే లోపలే మారని పరబ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని ఇది పడిపోతుందిరా, పడని ఆత్మ నేను అని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆయన జీవన్ముక్తుడు, శరీరంతో ఉండి మోక్షాన్ని పొందాడు ఆయన. ఇక దేని కొరకు ఎదురు చూస్తుంటాడు, కేవలం ఆ శరీరం పడిపోవడాన్ని ఎదురు చూస్తాడు. ఏ తనే పడగొట్టేయచ్చుగా, అలా పడగొట్టకూడదు. ఈశ్వరుడు దానికి ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో అది అయిపోయే పర్యంతము ఎదురు చూస్తుంటాడు. భగవాన్ రమణుల మాటల్లో చెప్పాలి అంటే, ఒక విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం పెంటకుప్ప మీద పారేయడం. కానీ అలాగనే విస్తరాకు తీసుకొచ్చి పెంటకుప్ప మీద పడేస్తావా? విస్తరాకు తేవాలి, కడగాలి, నీళ్లు చల్లాలి, అందులో వడ్డించాలి, పరిశేచనం చెయ్యాలి, వ్యాహృతులు గుచ్చుకోవాలి, మౌనంగా భగవన్నామం చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి, తదనంతరం ఆ విస్తరాకు తీసుకెళ్లి పెంటకుప్ప మీద వెయ్యాలి. ఈ శరీరము కూడా అంతే.